కంఠమైనది. స్నిగ్ధవర్ణమహ, ఈ చర్మము నున్నగా ఉంటుందన్నమాట, మృదువైన కాంతి. కొంతమంది చర్మం చూడగానే నున్నగా మేగడను చూసినట్టు అనిపిస్తుంది అనమాట. మేగడని ముట్టుకుంటే ఎంత కోమలంగా ఉంటుంది, వెన్నపూసమే చేయిస్తే ఎలా ఉంటుంది, రాముడి చర్మం కాంతి ఎలా ఉంటుంది, ముట్టుకోక్కర్లేదు, దూరం నుంచి చూడగానే భలే మృదువుగా ఉందిరా చర్మం అనిపించేదిట. అటువంటి వాడు ప్రతాపవంతుడు ఆయన. సమస్సమ విభక్తాంగ, అవయవాలన్నీ ఎలా ఉండాలో అలా ఉన్నాయి. అంటే కొన్ని పొడుగ్గా, కొన్ని పొట్టిగా, కొంతమందికి ఏంటంటే ఓ ముక్కేమో ఇలా బయటకు వచ్చేస్తుంది, ఒక ముక్కు లోపల నొక్కుపోతుంది, ఒక కన్ను పైకి ఒక కన్ను కిందకి ఉంటాయి. అలాగా అవయవములు హెచ్చు తగ్గులతో ఉంటాయి. అలా కాకుండా రాముడి అవయవములు హెచ్చు తగ్గులు లేకుండా ఏది ఎలా ఉండాలో అలా ఉన్నదన్నమాట. వర్ణం శ్యామం సమాశ్రిత, రంగు మాత్రం నీలముగా ఉంటుంది. శ్యామల వర్ణం అంటే నలుపని కాస్తుమా, ఊరికే వ్యవహారంలో నలుపు అంటాం కానీ తెలుగులో నలుపు అంటే శ్యామలమని కూడా అర్థం ఉంది కాబట్టి అంటున్నాం. కానీ పొలము సస్యశ్యామలం అంటారు చూసారా, బాగా పెరిగినటువంటి ఏపుగా పెరిగిన చేను ఎలాంటి కాంతి ఉంటుందో ఇంచుమించు ఒక రకమైన ఆకుపచ్చ రంగు అన్నమాట. అటువంటి శ్యామల వర్ణంలో రామచంద్ర ప్రభువు ఉంటాడు. ఆయన వర్ణం చూడగానే ఎవరికైనా ఆకర్షణ కలుగుతుంది. ఆయన త్రిస్థిర, మూడు చోట్ల దృఢంగా ఉంటాడు. ఏమేమిటవి? వక్షస్థలం, మణికట్టు, పిడికిలి. ఈ మణికట్టు గట్టిగా ఉండాలి. ఇది బలంగా ఉందో లేదో రెండు సూట్ కేసులు వస్తే తెలుస్తుంది మీకు. రైల్వే స్టేషన్లో అయ్యో అని ఈడ్చుకుపోతున్నాం అంటే మనకి మడికట్టు బలంగా లేదు. పిడికిలు కూడా ఏదైనా గట్టిగా పట్టుకుంటే శరీరం వణక్కూడదు. బాణం పట్టుకుని బలంగా వెయ్యాలంటే ఎన్ని బాణాలండి, అలా వేసినవాడు వేసినట్టు వేస్తూనే ఉండేవాడు ఆయన. ఘోర యుద్ధాల్లో కొన్ని వేల బాణాలు వెయ్యాలంటే ఈ పిడికిలి ఎంత బలంగా ఉండాలి. కాబట్టి పిడికిలి, మణికట్టు, వక్షస్థలం ఈ మూడు దృఢంగా ఉంటాయి రాముడికి అన్నమాట. అది త్రిస్థిర. ఆపై త్రిస్తరంభశ్చ త్రిసమస్ త్రిషుతోన్నత, ఇదంతా సాముద్రిక శాస్త్రమే. సాముద్రిక శాస్త్రంలో ఏ అవయవం ఎలా ఉంటే వాడికి ఏ లక్షణములు ఉంటాయో చెప్పారు. ఈ పైన మూడు రాజలక్షణములు, ఇప్పుడు చెప్పబోయేవి డబ్బున్న వాళ్ళ లక్షణములు. దీర్ఘంగా ఉండాలి కనుబొమ్మలు, చేతులు పొడుగ్గా ఉండాలి, ముష్కములు కొంచెం దీర్ఘంగా ఉండాలి. ఇవి దీర్ఘంగా ఉంటే వాడికి సంపద ఉంటుంది. రాముడికి రాజలక్షణాలు ఉన్నాయి, సంపన్నుల లక్షణాలు ఉండాలి. మళ్ళీ అనుమానం మనకి, ఏమండి ఏదో కనుబొమ్మలు బాహువులు అంటే చూస్తారు, ముష్కములు ఎలా చూడగలుగుతారండి, వృషణములు చూడటం కుదరదు కదా అంటే ఈ రెండూ సరిగ్గా ఉంటే అది ఉన్నట్టు ఊహ అన్నమాట. అది ధర్మశాస్త్రం సాముద్రిక శాస్త్రం ప్రకారం కొన్ని లక్షణములు ఉంటే మిగతా ఇవి చూడక్కర్లా, అన్నీ ఎక్స్రే తీయక్కర్లేదు. కానీ శాస్త్రంతో చెప్పగలిగాడు ఆయన. ఇంకా తల వెంట్రుకలు, ముష్కములు, మోకాళ్ళు ఈ మూడు మళ్ళీ సమప్రమాణంలో ఉన్నాయి. తల వెంట్రుకలు బాగా పొడుగ్గా పైకి అలా లేచిపోకుండా కాస్త కోమలముగా ఉండాలి, కత్తిరిస్తే మళ్ళీ పెరగాలి. అలా ఉంటే అటువంటి వాడు రాజు అవుతాడని శాస్త్రం. మోకాళ్ళు కూడా అంతే, ఈ మూడు సమప్రమాణంతో ఉండి అవసరమైతే వంచగలగాలి. మోకాళ్ళు బాగా వంగుతున్నాయంటి, ఎటు కావాలంటే అటు, కింద కూర్చోగలడు, పైకి లేవగలడు, టక్కులు లేవగలుగుతున్నాడంటే వాడికి మహారాజ లక్షణం. నేను చెప్పేది కొంచెం వయస్సులో ఉన్నప్పుడు అండి, రిటైర్ అయిపోయాక కాదు. ఇవన్నీ రాముడంటే ఇప్పుడు యువకుడు కాబట్టి అలా ఉన్నాయి. మీరు మళ్ళీ దీన్ని ఇంకో రకంగా ఆలోచన చేయక్కర్లా. మా పరిస్థితి ఇలా ఉంది, అందుకే మేము రాజపదవి పొందలేదేమో అని ఏం దుఃఖించినా ఉపయోగం లేదు. ఉన్నతమైన నాభి, నాభి కూడా లోతుగా ఉండి చుట్టూతో మాత్రం ఒక రకమైన ఆవర్తం, శంఖం తిరిగినట్టు తిరిగి ఉండాలి. అలా ఉన్నా పొట్ట మరీ ఎత్తుగా కాకుండా మరీ బొత్తుగా లోపలికి పోకుండా సమముగా ఉంటే ఈ శరీరంతో పాటు అటువంటి వాడు సమానమైన వక్షస్థలం దగ్గర ఇక్కడ కొద్దిగా గుంట ఉండి ఈ రెండు ఎత్తుగా ఉంటే అటువంటి వాడు మహానుభావుడైన రాజు అవుతాడు. రాముడికి అవి ఉన్నాయి అని చెప్పారు వాళ్ళు. ఇంకా కళ్ళు ఈ చివర కొంచెం ఎర్రగా ఉండాలి, కను కొలుకులు ఎర్రగా ఉండాలి. అందుకే రక్తాంచల నేత్రుడు, అంచలము అంటే అంచు ఈ చివర, మిగతా కన్నంతా ఎర్రగా ఉండకూడదు తాగుబోతుకు. మళ్ళీ ఈ చిట్ట చివర అంచులు మాత్రం ఎర్రగా ఉంటే అటువంటి వాడు మహారాజు అవుతాడు అని. రాముడికి రక్తాంచల నేత్రుడు. గోళ్ళు మరీ పొడుగ్గా మరీ పొట్టిగా కాకుండా ఉండాలి, బలముగా ఉండాలి, మృదువుగా ఉండాలి, కాంతితో ఉండాలి. చిటుక్కును ఊడిపోతూ ఉంటాయి గోళ్ళు, అలా ఓడకూడదట. అలా ఓడకూడని గట్టి గోళ్ళు కలిగి ఉన్నవాడు ఆయన. అరచేతులు కోమలంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. అరికాళ్ళు శుభలక్షణాలతో ఉంటాయి, బాగా మృదువుగా తామర పువ్వులాగాను ఉంటాయి. అలాగని బండరాళ్ళ మీద కూడా నడవగలుగుతాడు. రాముడి పాదాలు పద్మములండి, కానీ చెప్పులు లేకుండా బండరాళ్ళ మీద నడిచినా కాళ్ళు పగలవట. ఉత్తమ రాజపురుష లక్షణాలు.
ఎంత అదృష్టవంతులు వాళ్ళు అనిపిస్తుంది. ఇవి సుఖపురుషుడి లక్షణాలు అంటారు. ఈ లక్షణం ఉన్నవాడు ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ రాజ్య పరిపాలన చేసి సుఖంగా ఉండగలుగుతాడు. ఆయన్ని జనం గౌరవిస్తారు. ఇంకా పాదరేఖలని ఉంటాయి, పాదాల కింద రేఖలు, అవి నునుపుగా ఉంటాయి. ఈ అడుగున అరికాళ్ళల్లో శంఖం, చక్రం, పద్మం, అంకుశం, యవ, ఈ లక్షణాలు ఉంటాయి. సహజంగా కృష్ణుడికి, విష్ణువుకి, అర్జునుడికి, ధర్మరాజుకి, వీళ్ళందరికీ అరికాళ్ళలో శంఖచక్రాది చిహ్నాలు ఉండేవిట. అవి ఉన్నాయంటే వాడు అవతారమూర్తి, ధర్మస్వరూపుడు, రాముడికి అవన్నీ ఉన్నాయి అని చెప్పారు. ఇంకా ఆయన కంఠస్వరం, నడక, నాభి గంభీరం అనగా అది అందరినీ ఆకట్టుకుంటుంది. కంఠస్వరం ఆకట్టుకోవాలి, ముందు స్వరం బాగుండాలి కదా. స్వరం బాగుంటే వింటాం. తర్వాత నడక, వాడు నడుస్తూ ఉంటే చూడాలనిపించాలి. కొంతమంది నడుస్తూ ఉంటే ఆడో మగో తెలియదు. అలా కాకుండా కాస్త నడక ఒక రకమైన గంభీరత్వంతో ఉండాలి. నాభి కూడా గంభీరంగా ఉండాలి. ఈ మూడు ఉన్నాయంటే వాడు ప్రశంసాపాత్రుడు అవుతాడు. అందరినీ వాడు ఆకట్టుకుని అందరూ వాడిని పొగుడతారన్నమాట. ఇంకా శ్రీరాముడి పొట్ట మీద సన్నని మూడు రేఖలు ఉంటాయి. కొంతమంది ఇలా కూర్చోగానే పొట్ట దగ్గర అలాగా ముడత పడుతున్నమాట రేఖ. ఇక్కడ కూడా కంఠం దగ్గర కూడా మూడు రేఖలు కనపడతాయి. అవి కనపడ్డాయంటే ఆ మహానుభావుడు ఆజ్ఞాపిస్తే ఏం చెబితే చేస్తారంత. ఆజ్ఞాపించారా ఇంక తిరుగు ఉండదు. మనం మంచినీళ్ళని 100 సార్లు పిలిస్తే 101వ సారి మంచినీళ్ళు వస్తాయి. అంటే ఇక్కడ ముడతలు లేకపోవటమే, ఈ రేఖలు లేకపోవటమే. అవి ఉన్నాయనుకోండి, అలా చూశారంటే మంచినీళ్ళు వచ్చేస్తాయి. ఏమంటే వచ్చేస్తాయి. రాముడు మహాద్భుతమైన అనిరుద్ధమైన ఆజ్ఞ గలవాడు అనగా ఆయన ఆజ్ఞాపిస్తే ఆజ్ఞకి తిరుగు ఉండదు. ఇంకా స్తనములు, స్తనాగ్రాలు, పాదరేఖలు కొంచెం నిమ్మనంగా పల్లంగా ఉంటాయి. ఆయన కంఠం, లింగం, వీపు, పిక్కలు హ్రస్వంగా ఉంటాయి. ఇవి పూజ్యుల లక్షణములు, వారిని పూజిస్తారు దేవతలు కూడా. శిరస్సు మీద 3 సుడులు ఉంటాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి చొప్పున 3 సుడులు ఉన్నాయంటే అటువంటి వాడు భార్య చేత ప్రేమించబడతాడు. వాళ్ళ ఆవిడ రోజు మా ఆయనో ఆయన తలుచుకుంటుందంటే 3 సుడులు ఉన్నాయని అర్థం అన్నమాట. రాముడు అందుకే సీతాదేవి పదే పదే ఆయన తలుచుకోవడానికి మూల కారణం ఆ సుడులు ఉండడమే అని చెప్పారు. ఇవి కూడా మహారాజ లక్షణాలు. 4 వేదాలను సూచిస్తున్నట్టుగా ఈ చేతికి రేఖలుంటాయి. ఈ రేఖలను చూడగానే ఆయన చతుర్వేద పండితుడు అని అర్థమవుతుంది. ఈ బొటనవేలు రేఖలు 4 కూడా కనపడతాయి. సాధారణంగా ఈ 3 రేఖలు కనపడతాయి ఎవరికైనా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. కానీ ఇక్కడ కూడా ఒక సన్నని రేఖ ఉంటుంది చూడండి మీరు. ఈ 4వ రేఖ కూడా కనబడిందంటే వాడికి వేద పాండిత్యం తొందరగా వస్తుంది అని పేరు అన్నమాట. ఈ పైన, ఈ కడుపుకి పైన కొంచెం నాకు కనబడుతోంది, అందుకే కొంచెం వేదం చదువుకున్నట్టుగా ఉన్నాను. మొత్తం మీద ఇవి వేద పారంగతుని లక్షణములు. లలాటము, పాదము, పాణి వీటిల్లో కూడా 4 రేఖలు ఉన్నాయి. లలాటం అంటే నుదురు, నుదుట 4 రేఖలు కనపడతాయి. సాధారణంగా 3 రేఖలు అందరికి కనపడతాయి, కానీ రాముడు వీటికి అతీతుడు, చక్రవర్తి కనుక 4 ఉన్నాయి. పాదములలో కూడా 4 రేఖలు ఉన్నాయి, కిందకు వచ్చాక చూపిస్తాను. ఇక పాణితలములలో కూడా, వీటిల్లో కూడా ఇలాంటి రేఖలు 4 కనపడాలి. ఈ 4 ఉంటే ఆయుర్దాయం బాగుంటుంది, వాడు ఎక్కువ కాలం బతుకుతాడు. బొత్తిగా 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి చచ్చిపోడు వాడు. 96 అంగుళముల ఎత్తైన దేవతా సమానుడు అంటే దీన్ని బట్టి రాముడు ఇంచుమించుగా 14 అడుగులు ఉన్నాడని చెప్పచ్చు మనం ఆ రోజుల్లో. ఇవి దివ్య పురుష లక్షణాలు. ఆయన బాహువులు, మోకాళ్ళు, ఊరువులు, పెక్కలు అన్నీ హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉంటాయి చెప్పేశాడు. అన్ని సమస్సమ విభక్తాంగ, ఏ అవయవము ఎక్కడ ఎంత ఉండాలో అలాగా ఏర్చి కూర్చి భగవంతుడు ఆయన సృష్టించాడేమో అన్నట్టుగా రామచంద్ర ప్రభు ఉంటాడు. ఇంకా 14 జతలు, కనుబొమ్మలు 2, ముక్కుపుటాలు 2, నేత్రములు 2, చెవులు 2, పెదవులు 2, స్తనాగ్రములు 2, మోచేతులు 2, మణికట్టులు 2, మోకాళ్ళు 2, ముష్కాలు 2, పిరుదులు 2, చేతులు 2, పాదాలు 2, ఈ పిరుదుల పై ఎత్తున్న కండరాలు, ఇవన్నీ సమప్రమాణముగా ఉంటాయి, కొలతల ప్రకారం ఉంటాయి. ఈ మహారాజ లక్షణాలు, చక్రవర్తి లక్షణాలు. ఇంకా అతనికి 4 దమష్ట్రలు, ఈ కిందోటి పైరోటి ఇక్కడ ఇక్కడ ఉండే ఈ దంతములు కూరల్లో ఉండాలి. కొంచెం తినేటప్పుడు కరకర నవిలేటప్పుడు జంతికలు అవి తినడానికి బాగా పనికొస్తాయిట. ఈ కూరలు సూదివలే మొనదేలి ఉంటే అటువంటి వాడికి స్వచ్ఛమైన స్పష్టమైన ఉచ్చారణ ఉంటుంది అని. ఇంకా 2 పళ్ళ వరసల్లో 4 దంతాలకి పక్కనున్న ఈ దమష్ట్రలకి పక్కన చిన్న చిన్న దంతాలు ఉంటాయి, అవి కూడా సమముగా ఉంటాయి ఆయనకి. దానివల్ల అప్పుడప్పుడు కఠినంగా కూడా ఉండగలుగుతాడు. ఇంకా నడక ఓ సింహం నడిచినట్లుగా, పెద్ద పులి నడిచినట్లుగా, మదించిన ఆబోతు నడిచినట్టుగా, గజరాజు నడిచినట్టుగా నడుస్తాడు ఆయన. ఇవి ఉత్తమ పురుష లక్షణాలు. నడక కూడా టీవీగా ఉండాలి, అంటే అన్ని వేళలా సింహంలా నడవకూడదుగా. అందుకని నాలుగింటితో పోల్చాడు, సింహ, శరభ, శార్దూల, గజములు అని. ఇక్కడ శరభం అంటే వృషభం అని చెప్పమన్నారు గోవిందరాజుల వారు. ఎందుకంటే శరభ మృగం ఇప్పుడు మీకు కనపడదు కనుక, ఒక మంచి ఆబూతు నడిచినట్టుగా ఒక్కొక్కప్పుడు, సింహం నడిచినట్లుగా ఒక్కొక్కప్పుడు, పులి నడిచినట్టు ఒక్కొక్కప్పుడు, ఏనుగు నడిచినట్టు ఒక్కొక్కప్పుడు టీవీగా నడుస్తూ ఉంటాడు ఆయన. ఇది ఆయన నడకని తెలియజేస్తుంది, ప్రవర్తనని తెలియజేస్తూ ఉంటుంది. అందంగా పెదవులు చూస్తే ఎర్రగా కోమలంగా ఆహా అనిపిస్తాయి, చుబుకం గడ్డం బాగుంటుంది, ముక్కు కూడా సంపంగి ఒక్కలాగా ఎంత బాగుంటుందో. అందుకే నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అన్నారు అమ్మవారిని కూడా. నవచంపకంట అప్పుడే వికసించిన సంపంగి పుష్పము వలె ఉన్న ముక్కుదూలము కలిగింది. దీన్ని ముక్కుదూలము అంటారు, ఈ ముక్కు పైభాగం అంతా. ఈ ముక్కు పైభాగము అప్పుడే వికసించిన సంపంగి పువ్వు వలె ఉండేది అమ్మవారికి. రాముడికి కొంచెం పెద్ద సంపంగి పువ్వులో ఉందిట. అటువంటి ఈ విధంగా అవయవాలతో ఉన్న ఆ మహానుభావుడు ఇటు పితృవంశాన్ని, మాతృవంశాన్ని, శ్వశురవంశాన్ని అన్నిటినీ పవిత్రం చేస్తాడు. రాముడు కపటం ఎరగనేవాడు, అన్ని విధాల్లో శుభలక్షణములు కలిగినవాడు. సత్య ధర్మ పర శ్రీమాన్ సంగ్రహానుగ్రహేరత. ఆయన సత్యం తప్పడు, ధర్మం తప్పడు, ఎప్పుడు ఐశ్వర్యవంతుడు. ఆయన జీవితంలో ఎక్కువ మాట్లాడు, తక్కువ మాట్లాడు, ఎంత ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. ఇది తెలుగులో మొల్ల అని ఒక కవయిత్రి ఉన్నది. మనం శ్రీశైలం దాటాక ఆత్మకూరు అని ఉంది కదా, ఆత్మకూరులో పుట్టింది. అందుకే ఆవిడ ఇంటి పేరు కూడా, ఆ రోజుల్లో దాన్ని ఆతుకూరు అనేవారు. ఆ ఆతుకూరు మొల్ల ఆవిడ పేరు, ఇంటి పేరే వచ్చేసింది ఆ ఊరు. చాలా గొప్ప ఆవిడ. ఆవిడ తెనాలి రామకృష్ణుడు కూడా ఆవిడ కవిత్వాన్ని ప్రశంసించాడు. శ్రీకృష్ణదేవరాయల్ని దర్శించుకున్న అదృష్టవంతురాలు, పుణ్యాత్మురాలు. రాముడే తన లోకంగా భావించింది. ఆ కొమ్మరి మొల్ల ఏమి అత్యద్భుతంగా రామాయణం రాసిందండి, మొల్ల రామాయణం అంటాం. అందులో ఈ మొత్తం అంతా క్లుప్తంగా రాయాలి ఆవిడ. ఆవిడకి ఆయువు కొంచెం తక్కువ కనుక తొందరగా రాయవలసి వచ్చిందిలేండి. ఒక శేష పద్యంలో రాసింది ఆవిడ. ఆ పద్యం చదివినప్పుడల్లా పోతనగారు గుర్తుకొస్తాడు, పోతనగారిని చదివితే ఆవిడ గుర్తుకొస్తుంది, ఆ ఇద్దరు గుర్తుకొస్తే వాల్మీకి గుర్తుకొస్తాడు, దాంతోపాటు రామచంద్రుడి యొక్క నిలువెత్తు ఆకారం కంటి ముందు కనపడుతుందన్నమాట ఆయన. నీల జీమూత సన్నిభ శరీరము వాడు, తామరసాభ నేత్రములవాడు, బాగైన పూర్ణేందు బింబంబు బోలెడి మోమువాడు, ఉన్నత దీర్ఘ బాహువులవాడు, కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు, బాగైన ఎట్టి గుల్ఫములవాడు, శ్రీకర పీత కౌసేయ చేలమువాడు, మకర కుండల దీప్తి మలయువాడు, కపట మెరుగని సత్యవాక్యములవాడు, రమణీ రాముండు శుభలక్షణములవాడు, ఇన్ని గుణములు రూపింప ఎసగువాడు, వరుస సౌమిత్రి బంగారు వల్నెవాడు. ఈ వాల్మీకిని ఆత్మని జీర్ణించుకుని రాముడు నీలమేఘఛాయ శరీరుడు, నీలజీమూత సన్నిభ శరీరమువాడు, తామరసాభ నేత్రములవాడు, తామర పువ్వులాంటి కళ్ళు కలిగినవాడు, పసుపు పచ్చని బట్ట ధరిస్తాడు, ఎప్పుడూ అది పవిత్రంగానే ఉంచుకుంటాడు, వస్త్రాన్ని కుళ్ళిపోయి అసత్యంగా అశుభ్రంగా ఉంచుకోడు, పవిత్రమైన పసుపు పచ్చని బట్ట కడతాడు, చెవులకి మకర కుండలాలుంటాయి, గొల్పములు చీలమండలు బాగుంటాయి, ఈ భుజములు ఎగుభుజములు ఆయనకి, పొడవుగా మోకాళ్ళనంటే బాహువులు, ఆజానుబాహుడు ఆయన. ఎంతెందుకు రాముడు కపట మెరుగని సత్యవాక్యములవాడు, ఎప్పుడు ఆయన వాక్యాల్లో కపటత్వం ఉండదు, సత్యం ధర్మము ఉంటాయి, అటువంటి శుభలక్షణములు కలిగినవాడు. ఈ గుణములన్నీ లక్ష్మణుడికి ఉన్నాయి. మళ్ళీ లక్ష్మణుడి గురించి వర్ణించకల, లక్ష్మణుడు ఇలా ఉంటాడు అని మళ్ళీ చెప్పక్కలేకుండా ఇన్ని గుణములు రూపింప నెసగువాడు, ఇన్ని గుణములు ఉన్నాయి. వరసగా రాముడిని నేను ఇందాక వర్ణించి చెప్పానే, ఆ గుణములన్నీ లక్ష్మణుడిలో కూడా ఉన్నాయి. కానీ సౌమిత్రి బంగారు వన్నివాడు, ఒక్క రంగే తేడా. లక్ష్మణుడు బంగారపు రంగులో ఉంటాడు, రాముడు నీలమేఘఛాయ శరీరుడు. దాన్నే వాల్మీకి ససువర్ణ చెవి శ్రీమాన్ రామశ్యామో మహాయశాఖ. అమ్మా, ఇందాక నుంచి రాముడి గురించి తెగ వర్ణించానే, ఈ లక్షణములన్నీ లక్ష్మణుడిలో కూడా ఉన్నాయి. లక్ష్మణుడు రాముడు గుణములలో ఒకటే, కానీ ససువర్ణ చెవి, లక్ష్మణుడు బంగారపు రంగులో ఉంటాడు, రామ శ్యామో మహాయశాహ, మహాకీర్తివంతుడైన రాముడు మాత్రం నీలమేఘఛాయ శరీరుడు. తావుభౌ నరశార్దూలౌ తద్దర్శన కృతోత్సాహౌ లంకాం భస్మీకరిష్యతః. ఆ ఇద్దరు పురుష శ్రేష్ఠులు, మహావీరులు, నిన్ను చూడాలని తహతహలాడిపోతున్నారు. నీవు ఇక్కడ ఉన్నట్టు నేను ఒక్కసారి ఉప్పందించానంటే ఆ రామలక్ష్మణులు ఇక్కడికి వస్తారు, అగ్నిజ్వాలల వంటి బాణాలతో లంకానగరం మొత్తం భస్మం చేసేస్తారు. ఆ మహాత్ములను నీవు తొందరలో చూడగలుగుతావు. అమ్మా, నేను అసత్యం ఆడతానా? నిజం చెబుతున్నాను, విను. మహావీరుడైన ఒక భయంకర రాక్షసుణ్ణి, కబంధుడనేవాణ్ణి రాముడు చంపగా, ఆ కబంధుడు నీవు కనపడాలంటే సుగ్రీవుడితో స్నేహం చేసుకోమన్నాడు. అప్పుడు రామలక్ష్మణులు దారిలో మతంగ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించి శబరిని అనుగ్రహించి మా ఋష్యముఖ పర్వతానికి వచ్చారు. అక్కడ రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూచి గజ గజ వణకి అటూ ఇటూ పారిపోతున్నటువంటి సుగ్రీవుణ్ణి నేను ధైర్యం చెప్పి ఓదార్చి ఒక మానవ రూపంలో, సన్యాసి రూపంలో రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి వాళ్లతో మాట్లాడి పరిచయం పెంచుకుని వారు ఎందుకు వచ్చారో తెలుసుకున్నాను. వారిద్దరినీ సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్లాను. సుగ్రీవుడికి వారికి మధ్యలో స్నేహం కలిపాను. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అగ్నిసాక్షిగా మైత్రి వహించారు. రాముడు నీకోసం అతి భయంకర వీరుణ్ణి, వాలిని. ఈ లోకంలో వాలి జోలికి నిజంగా ఎవరు వెళ్ళరు. ఈ జన్మలో అసలు వాలి పొరపాట్లు కూడా తావడు, కానీ నీ వల్లే ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు వాడు. నీకోసం రాముడు ఎప్పటికీ రాని రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇచ్చాడు, వాలిని వధించాడు. ఆ సుగ్రీవుడు మమ్మల్ని అందరినీ పిలిపించి అన్ని దిక్కులకి పంపాడు. అందులో జాంబవంతుడనేటటువంటి వృద్ధుడు, నీలుడనేవాడు, హనుమంతుడని పేరు కలిగిన నేను, మేమందరం యువరాజు వాలిపుత్రుడు అంగదుడి నేతృత్వంలో దక్షిణం దిక్కుకొచ్చాం. సంపాతి వాక్కు ప్రకారం సముద్రం దాటి ఇక్కడికి వచ్చి నిన్ను చూచాను. నేను అసత్యమాడతానా? నేనేం సామాన్యుడు అనుకుంటున్నావా? అబద్ధాలాడేవాడిగా కనబడుతున్నానా? మా నాన్న ఎంత గొప్పవాడో చెబుతున్నాను విను. కేసరి అని ఒక మహావీరుడు ఉండేవాడు. మాల్యవాన్నామ వైదేహి గిరీణాముత్తమో గిరిహి తతో గచ్చతి గోకర్ణం పర్వతం కేసరి హరిహి. పూర్వం మాల్యవంతం అనే పర్వతం మీద కేసరి అని పేరు కలిగిన ఒక వానర వీరుడున్నాడు. ఆ వానర వీరుడు కొంతకాలం అక్కడ చదువుకున్నాక గోకర్ణం అనే పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ గోకర్ణం అనే పర్వతం మీద ఆయన ఉంటూ ఉండగా కొంతమంది ఋషులు ఆయన దగ్గరకు వచ్చి, మా ఊళ్ళో శంబసాధనుడనే ఒక రాక్షసుడున్నాడు, మా కొండంతా పాడు చేసేస్తున్నాడు, వాణ్ణి సంహరించమనగానే మా తండ్రి పితృదేవతలు, దేవతలు, ఋషులు ప్రార్థించగా మహావేగంగా వెళ్ళి శంబసాధనుడనే రాక్షసుని పిడికిలితో కొట్టి చంపి అవతల పారేశాడు. పుణ్యే శంబసాధన ముద్ధరత్. ఆనాడు శంబసాధనుండి రక్షించి, సంహరించి ఋషుల్ని రక్షించిన పరమ పుణ్యాత్ముడు కేసరి. ఋషుల రక్షణం, ధర్మ సంరక్షణం మా తండ్రి కర్తవ్యం. అందుకని రాక్షసుణ్ణి సంహరించాడు. అక్కడితో అగక శంఖం శబలం అనే రెండు రాక్షసపు ఏనుగులు ప్రజల్ని పీడిస్తూ ఉంటే, ఋషుల ఆశ్రమాలని ధ్వంసం చేస్తూ ఉంటే, యజ్ఞాలు పాడు చేస్తూ ఉంటే మా తండ్రిని మళ్ళీ ఋషులు ప్రార్థించారు. అప్పుడు మా తండ్రి ఆ రెండు ఏనుగుల్ని రెండుసార్లు కుంభస్థలం మీద కొట్టి తొండాలు పుచ్చుకుని గిరగిరా తిప్పి ఒకదానితో ఒకటి ఢామ్మని కొట్టి ముక్కలు ముక్కలు చేసి చంపేశాడు. రెండు భయంకరమైన శంఖ శబలములనే ఏనుగుల్ని చంపి ఎంతోమంది ఋషుల్ని ఉద్ధరించిన, యజ్ఞాలని సముద్ధరించిన పుణ్యాత్ముడు కేసరి. ఆ కేసరి అంజన అని పేరు కలిగిన ఒక పతివ్రత వివాహం చేసుకున్నాడు. ఆ అంజనాదేవి ఏడు కొండలలో నా కోసం తపస్సు చేసింది. అంజనాదేవికి వాయుదేవుని అనుగ్రహంతో ఆవిర్భవించిన వాయుపుత్రుణ్ణి, అంజనాపుత్రుణ్ణి, కేసరి సుతుణ్ణి నేను అసత్యమాడనుగాక, ఆడను తల్లోయ్ అని ఆయన తన గురించి సంపూర్ణంగా చెప్పుకోగానే, అప్పటిదాకా కొంచెం శంకతో ఉన్న సీతాదేవి ముఖం అప్పుడు అప్పుడే సూర్యోదయ సమయంలో వికసిస్తున్న తామర పువ్వులా వికసించింది. అతులంచ గతాహర్షం ప్రహర్షేణ చ జానకి నేత్రాభ్యాం వక్రపక్ష్మాభ్యాం ముమోచానందజం జలం. బ్రహ్మానంద భరితురాలయ్యింది. ఇక నాకు ఆనందం లేదేమో, దుఃఖమేనా బ్రతుకేమో అనుకుంటున్న సమయంలో హనుమంతుడు వచ్చి ఇంత కథ చెప్పగానే, రాముడి గురించి వర్ణించగానే, తన గురించి చెప్పుకోగానే ఆవిడ ముఖం వికసించింది, పులకించిపోయింది, కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చాయి. ఈసారి వచ్చిన కన్నీళ్ళు ఆనందజంజలం మోచ, ఆనందం వల్ల వచ్చిన నీళ్లు, ఆనంద బాష్పాలు. ఏడ్చినా నవ్వినా కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి. అలా పులకించిపోయింది, మనస్సుతోటి రాముడి దగ్గరికి వెళ్ళిపోయింది. సీతాదేవి శోకమంతా ఆక్షణమే పటాపంచలైపోయింది, సంపూర్ణ విశ్వాసం వచ్చింది. ఇప్పుడు అన్నాడు హనుమంతుడు, అమ్మా ఇప్పటిదాకా రామకథ గురించి అడిగావు, ఇప్పుడు నా మీద నాకు నమ్మకం కలిగింది, నిన్ను నమ్మించానని. సందేహం లేకుండా, వానరోహం మహాభాగే దూతే రామస్య ధీమత, పరమపుణ్యాత్ముడైన రాముడి దూతని నేను, నేను రాముడి దూతని అని ఇంకొక నిరూపణ నీకు చేసుకున్నా. ఇదిగో రామన ఈ వంకరం కదా, ఆయన దగ్గర ఉంది రండి. రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం, ఇదిగో ఈ ఉంగరం నీకు ఇస్తున్నాను చూడు అని తన నడుము చుట్టూ ఉన్న వస్త్రంలో జాగ్రత్తగా బంధించి దాచాడు ఆయన. ఆకాశంలో ఎగిరిపోయేటప్పుడు ఈ ఉంగరం ఎక్కడ పడిపోతుందోనని నడుముకి బెల్ట్ లాగా ఒక వస్త్రాన్ని చుట్టుకునేవారు పూర్వకాలంలో. అర్చన సమయాలలోను, అభిషేక సమయాలలోను, యజ్ఞ కార్యక్రమాలలోను వస్త్రాలని నడుముకి పైనన్నటువంటి కండువని బిగించి కట్టాలి అని ఒక శాస్త్రం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్ర ప్రకారంగా ఏదన్నా రాముడికో ఆంజనేయుడికో లేకపోతే ఇంకో మంజుసూక్తంతో అభిషేకం చేశారు మొన్న, అభిషేకం చేస్తున్నప్పుడు ఈ పైన ఉన్న వస్త్రం అందుకని నడుము కట్టుకుంటారన్నమాట అర్చకులు. కావాలి నడుముకి బిగించి అప్పుడు అభిషేకం చేయాలి, అభిషేచనం కొరయాత్ అని. ఏదన్నా సముద్రాలు ఇటువంటి వాటిల్లో లంఘిస్తున్నప్పుడు, ఈత్తున్నప్పుడు కూడా ఈ పైన ఉన్న కండువ నడుముకి బిగించి కట్టాలి. కడితే లాభం ఏంటంటే ఈ పైన ఉన్న కండువ నీళ్ళలో కొట్టుకుపోకుండానూ ఉంటుంది, నడుముకున్న పంచి జారిపోకుండానూ ఉంటుంది. అందుకని ఈ పై కండువని నడుముకున్న దానికి బిగించి కట్టి ఈత కొట్టుము అని చెప్పారు. మూడవది ఏం చెప్పారు, యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా ఈ కండువాతో చేస్తే ఒక్కోసారి యజ్ఞగుండంలో పడిపోయే ప్రమాదం ఉంది, అందుకని దీన్ని ఏం చేశారు, నడుముకి బిగించి కట్టుకుని అప్పుడు యజ్ఞం చెయ్యి పూర్ణాహుతి చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తలకి కానీ నడుముకి కానీ ఈ పై వస్త్రమును బంధించుకుని మాత్రమే పూర్ణాహుతిని చెయ్యాలి అని ఒక నియమం ఉన్నదన్నట్టు. ఇవన్నీ మనకి మళ్ళీ గురువులకి యతులకి ఉన్న నియమాలు వేరుగా ఉంటాయి. గృహస్థాశ్రమానికి సన్యాసాశ్రమానికి ఉన్న నియమాలు చాలా తేడా ఉన్నాయి, మన నియమాలతో వాళ్ళని పోల్చుకోకూడదు పొరపాటును కూడా. ఇంక తర్వాత ఏం చెప్పారు, ఏదైనా మహారాజుగారు దూతగా వెడుతున్నప్పుడు ఆ రాజుగారో లేక ఒక యజమాని గారో ఒక వస్తువు ఇచ్చి ఈ వస్తువు అవతల వాడికి ఆనమాలుగా ఇయ్యి అన్నప్పుడు ఆ వస్తువుని నడుముకున్న వస్త్రంలో భద్రపరచాలి. అందుకని కూడా పైనున్న కండువాన్ని నడుముకి బిగించి అందులో ఈ ముద్రికనో లేక ఇంకేదైనా వస్తువునో బంధించి తదనంతరం ప్రయాణం కుర్యాత్, అప్పుడే ప్రయాణం చెయ్యాలి. దారిలో పెట్టుకోకూడదు అది, ముందే నడుముకి వస్త్రాన్ని బిగించి అందులో ఉంగరమో లేక వాళ్ళు ఏదైనా ఇంకేదైనా, ఇప్పుడంటే రాముడు అంటే ఉంగరం ఇచ్చాడు, అందరూ అదే ఒప్పవచ్చు కదా, ఏదైనా ఒక కాగితం ఇవ్వచ్చు, ఒక లెటర్ ఇవ్వచ్చు. పూర్వకాలంలో తాళపత్రాల మీదో వస్త్రం మీదో ఒక లేఖ లిఖించి ఇచ్చేవారు, అప్పుడు దాన్ని నడుముకి ఇలా పెట్టుకునేవారు. చూసారా మీరు ఇప్పటికి కూడా కొన్ని పాత సినిమాల్లో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు వాళ్ళు కావ్యాల్లో తీశారు వాటిని, సరిగ్గా నడుముకి బంధించి అందులోంచి పైకి తీసేవారు అన్నమాట. అలాంటి మహానుభావులు పూర్వకాలంలో పెంగళి నాగేంద్రరావు గారిని ఒక ఆయన ఉండేవాడు, నాకు చాలా ఇష్టమైన కవుల్లో ఆయన ఒకడు అనమాట. ఏం పాండిత్యం అండి, ఎంత జ్ఞానం అండి, అసలు ఆయన అక్షరం అక్షరం ఆయన వాల్మీకి వ్యాసుడి వంటి కోవకి చెందినవాడు అనమాట. గుణసుందరి కథలో శ్రీ తులసి ప్రియ తులసి జయముని ఏమైన పాడి ఆయన ఒక రాసిన పాట ఉందే, ఇప్పటికి కూడా తులసీదేవికి హారతి ఇచ్చేటప్పుడు ఆ పాటే ఇస్తాం అనమాట. అమ్మవారి మీద ఆయనకి చాలా భక్తి, ఆయన మా తండ్రి గారికి బాగా మిత్రుడు కూడా. అందువల్ల ఆయన ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, అమ్మవారి భక్తులు ఎవరైనా ఇంత బాగా రాస్తారండి కవిత్వం, అమ్మ అంటే ప్రాణం ఆయనకి. ఎంత బాగా రాశాడు తెలుసా, అమ్మ అమ్మ అమ్మ. ఆయన సినిమాలు ఆల్మోస్ట్ ఆల్ అని అంతే, ఆయన లేకపోతే పాతాళ భైరవి లేదు, మాయాబజార్ అంతా ఆయన సృష్టి, శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం అంతా ఇవన్నీ కూడా ఆయనవే. ఆ పుణ్యాత్ముడు అనమాట, ఆ పుణ్యాత్ముడు రాసిన కొన్ని పద్యాలు ఇప్పటికి కూడా నేను ఇంట్లో పెట్టి చదువుతూ ఉంటాను అనమాట. అమ్మవారి మీద రాసిన ఆయన పద్యాలు ఇంచుమించుకు ఒక 25 ఉన్నాయి. భక్తి రస భరితం గుళికలు అన్నమాట, ఎందుకు చెబుతున్నానంటే అలాంటి వాళ్ళు ఇటువంటివి బాగా గ్రహించి చెబుతారు, శాస్త్రాలు చదువుకుంటారన్నమాట. ఇప్పుడు హనుమంతుడు అంగుళీయకమే ఒక ఉత్తరం లాంటిది కనుక రాముడికి చిహ్నంగా చూపించాలి కనుక, ఆనవాలుగా అభిజ్ఞానంగా చూపించాలి కనుక దాన్ని నడుముకున్న వస్త్రంలో దట్టిలో భద్రపరిచాడు అని సమీర కుమార విజయంలో పుష్పగిరి తిమ్మన్న గారు రాశారు. సరే, మహానుభావుడు వాల్మీకి రామాయణంలోనూ ఉన్నది, పరాశర సంహితలోనూ ఉన్నది. ఆ ఉంగరాన్ని ఇప్పుడు బయటికి తీశాడు. రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం, ఓ దేవి ఈ ఉంగరము మీద రామ అనే అక్షరములు రాయబడి ఉన్నాయి. శ్రీరామ అనే మూడు అక్షరములు ఈ ఉంగరం మీద లిఖించబడి ఉన్నాయి. ఎప్పుడో వివాహ సమయంలో జనక మహారాజు గారు అల్లుడికి కానుకగా ఇవ్వడానికి ఆ ఉంగరం తయారు చేశాడు. ఆ ఉంగరాన్ని దశరథుడి చేతిలో పెట్టారు. దశరథుడు కోడలికిచ్చాడు, కోడలా ఈ ఉంగరాన్ని నీ భర్త చేతికి మార్చుకో అన్నాడు. అప్పుడు ఆవిడ ఈ శ్రీరామ అని పేరు ఉన్నటువంటి ఉంగరాన్ని భర్తకి తొడిగింది. భర్త గారేమో సీత అని రాయబడి ఉన్న ఉంగరం ఆవిడికి తొడిగాడు. ఈ విధంగా పరస్పరం ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ ఉంగరాలు యావజ్జీవితం ఉండాలి కనుక అది తన దగ్గర అట్టే పెట్టుకున్నాడు రాముడు. ఆ ఉంగరాన్ని నేను నిన్ను చూడగలనని, చూసిన తర్వాత నీకు ఆనవాలుగా ఇస్తే బాగుంటుందని నన్ను నమ్మి ఇచ్చాడు. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పాడని మీకు అనుమానం రావచ్చు. ఇందాక ప్రారంభంలోనే ఇచ్చేచ్చుగా ఉంగరం. నిజంగా ప్రారంభంలో సీతకి ఉంగరం ఇస్తే ఆవిడ వెంటనే ఈ దుర్మార్గుడు రావణుడే రాముడిని చంపేసి వచ్చాడు, ఈ ఉంగరం తెచ్చాడని భయపడి గుండెకి చచ్చిపోయేదిట. అందుకనే బాగా అంత కథ చెప్పి నమ్మకం కలిగించి చిట్ట చివరి ఇంకొంచెం నమ్మకం కోసం ఇప్పుడు ఉంగరం ఇచ్చాడు. తొందరపడి చూపించకూడదు, తొందరపాటు లేనివాడు ఈయన. ఒక్కసారి మాత్రమే తొందరపడ్డాడు, అది అవసరం అనుకోండి. ఆ లంకను తగలబెట్టేటప్పుడు ఆ మాత్రం తగలబెట్టడం కూడా అవసరమే, చూసినామంటే కాల్చి రావాలని శాస్త్రం అన్నమాట. ఇప్పుడు చూపించామన్నాడు. ఇదిగో చూడు, ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాశ్వసి భద్రం తే క్షీణ దుఃఖ పలాహ్యసి. అమ్మా, నీకోసం నువ్వు నన్ను చూచి నమ్మడం కోసం మహాత్ముడు రాముడు ఈ ఉంగరం నాకు ఇచ్చి పంపించాడు, ఇది తీసుకో నీ దుఃఖం తొలగిపోతుంది అని ఇవ్వగానే, ఆ మాట వినగానే సగం దుఃఖం పోయింది. ఆ ఉంగరం పుచ్చుకోగానే పూర్తిగా క్షీణ దుఃఖ ఫల అయ్యిందిట. అప్పటిదాకా ఉన్న దుఃఖం సంపూర్ణముగా నశించిపోయింది ఆవిడికి. ఎంత ఆనందం కలిగిందో, బ్రహ్మానందం కలిగింది. అప్పుడు అన్నాడు వాల్మీకి, అశోభత విశాలాక్ష్య రాహుముక్త ఇవోడు రాట్. ఒకసారి గ్రహణం వచ్చింది, సూర్యభగవాను చంద్రుణ్ణి గ్రహణం నాడు రాహువు పట్టుకుంటాడు, చంద్రగ్రహణం నాడు చంద్రుణ్ణి కొంతసేపు రాహువు పట్టుకొని ఆ తర్వాత వదిలిపెట్టేసిన వెంటనే ఎలా ఉంటాడో తెలుసా? గ్రహణం పట్టి విడిచిన తర్వాత చంద్రుడు తళతళతళ మెరిసిపోతాడు. అదేమిటో తెలియదు కానీ గ్రహణం విడిచిపెట్టగానే అంతకు పూర్వం ఉన్న కాంతి కంటే రెట్టింపు కాంతితో కనపడతాడు చంద్రుడు ఎప్పుడు కూడా. అందుకే అప్పుడు చూస్తే కూడా కొంచెం కళ్ళు బయర్లు గమ్మితే ఒక్కసారి కళ్ళు కూడా పోయే ప్రమాదం ఉంది. గ్రహణము నుంచి విముక్తి పొంది రాహువు నోటి నుండి బయటకు వచ్చిన చంద్రుడు ఎలా ఉన్నాడో అలా సీతాదేవి ముఖం కళకళలాడిపోతున్నదట. ఇప్పటిదాకా రావణాసురుడనే రాహువు సీత అనే చంద్రుడిని పట్టుకున్నాడనమాట. చంద్రగ్రహణంలాగా సీతాదేవికి రావణగ్రహణం పట్టుకున్నది. ఇప్పుడు హనుమంతుడి ఉంగరం ఇవ్వగానే ఆ గ్రహణం తొలగిపోయినట్టు అయ్యింది. ఇంకా రావణాసురుడు చావకపోయినా మొత్తం మీద ఆవిడికి విముక్తే. అసలు హనుమంతుడు రావడమే చాలు, రామ వార్త తేవడమే చాలు, ఉంగరం చూపించడమే చాలు, ఈ క్షణమే రావణాసురుడు చచ్చినట్టే, నాకు గ్రహణ విముక్తి అయినట్టే అని ఆవిడ ముఖం అశోభత విపరీతంగా శోభించిందిట. శోభత అనే దానికి అశోభత అంటే భూతకాలం అనమాట. ఆవిడ ముఖం వెంటనే చక్కగా వికసించింది, ప్రకాశించింది అన్నమాట. కొన్ని కొన్ని చాలా క్రియాపదాలు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇక ఆ తర్వాత ఒక్క క్షణకాలంలో ఆవిడ హృదయం రాముడి దగ్గరికి వెళ్ళిపోయింది, రామచంద్రుడిని పూర్తిగా చూచింది. అయోధ్యానగరం, అరణ్యం అన్నీ గుర్తుకొచ్చాయి, వివాహ ఘట్టాలు గుర్తుకొచ్చాయి, లక్ష్మణుడు గుర్తుకొచ్చాడు, శరీరమంతా గగుర్పాటుకు గురయ్యింది, బ్రహ్మానందం పొందింది. వెంటనే సీతాదేవి హనుమంతుణ్ణి ప్రశంసించడం మొదలుపెట్టింది. నాయన హనుమ, నా నెత్తి మీద పాలు పోసావు తండ్రి, నన్ను బ్రతికించావు. నీవు రావడం ఈ పూట ఆలస్యమయ్యి ఉంటే, నీవు నాతో మాట్లాడి ఉండకపోతే నేను శరీరం విడిచిపెట్టేదాన్ని, ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నాను. చావడానికి సిద్ధంగా ఉన్న సమయంలో నా అదృష్టవశాత్తు నువ్వు రామవార్తని ఇక్కడికి తీసుకొచ్చావు, ఎంత భాగ్యం నాయన అని పొంగిపోయింది. ఈ లోకంలో నలుగురికి మాత్రమే ఈ శక్తి ఉన్నది, అందులో ఒకడు వాయుదేవుడు. వాయుదేవుడు మాత్రమే శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలీలగా దాటి లంకా నగరానికి రాగలడు. ఎందుకంటే వాయువు అంతటా ఉంటాడు గనక. తర్వాత ఎవరు? వైనతేయస్య వినతాపుత్రుడు గరుత్మంతుడు. ఆయన మహావీరుడు, బంగారుపు రెక్కలతో ఆకాశ మార్గంలో సులభంగా ఎగిరి క్షణాల్లో ఇక్కడికి రాగలడు ఆయన. ఇక మహానుభావుడివి. తవవా, నీకున్నది శక్తి. ఇంకొక్కడెవరున్నారు ఇలాంటి పని చేయగలిగేవాడు ఈ చరాచర జగత్తులో? ఏ బ్రహ్మదేవుడో సర్వాంతర్యామి రాగలడు. మరొకడెవ్వరు ఈ లోకంలో శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి లంకా నగరానికి రాలేరు. నువ్వు కాబట్టి రాముణ్ణి లక్ష్మణుణ్ణి గుర్తించి సుగ్రీవుడికి వారికి మైత్రి కలిగేలా చేశావు. అక్కడితో ఆగకుండా సంపాతి వాక్కుల్ని నమ్మి సముద్రం దాటి ఇక్కడికి వచ్చావు. రాత్రంతా వెతికావు, తిరిగావు, నన్ను పట్టుకున్నావు. నాయన, నిన్ను నమ్మి రామచంద్ర ప్రభు ఇక్కడికి దూతగా పంపడం నా అదృష్టం. దూతని బట్టే ప్రభు ఎంత గొప్పవాడో తెలుస్తున్నది అని తెగ పొంగి ఆనందపడిపోయి, ఇప్పుడు నా అనుమానం, నేను ఎప్పుడైనా ఇంత కష్టంతో ఉన్నానని తెలిస్తే రాముడు వెంటనే విజృంభించి ఆ కష్టం తొలగించేవాడు. జనస్థానంలో మేమున్నాం. దండకారణ్యంలో కరుడు దోషణుడనే రాక్షసులు 14,000 మందితో వచ్చారు. అప్పుడు రాముడు నన్ను కొండగుహ దగ్గర అట్టేపెట్టి లక్ష్మణుణ్ణి కాపలాగా పెట్టి ఒంటరిగా అగ్నిజ్వాలల వంటి బాణాలతో, పిడుగుల్లాంటి బాణాలతో 14,000 మందిని చీల్చి చెండాడాడు. నా కోసం ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రాణులన్నింటినీ సంక్షోభం సృష్టించి పాడు చేస్తానన్నవాడు ఆయన. అటువంటిది ఇక్కడ 10 నెలలుగా రావణుని చెరలో శింసుపావృక్షం కింద ఈ అశోకవనంలో నిరంతరం శోకిస్తూ ఉంటే నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు? నా మీద ప్రేమ పోయిందా, లేకపోతే జారిపోయిందా, లేక నేను ఇక్కడ ఉన్నానని తెలియకుండా పోయిందా? ఆ ఆడదాని కోసం ఇంత సాహసం చేయటం ఎందుకని ఊరుకున్నాడా, మిన్నకున్నాడా? అలా ఊరుకోడే రాముడు. ముక్కు మొగం తెలియని వాళ్ళు కూడా కష్టంలో ఉండి రామా అని ప్రార్థిస్తే చాలు, వెంటనే వచ్చేస్తట. ఎవరైనా సరే ఒక్కసారి సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్వ్రతం మమ. ఒక్కే ఒక్కసారి ఎవడైనా రాముడి దగ్గరికి వెళ్ళి రామా నేను నీ వాణ్ణి అంటే ఆ క్షణమే అవతల వాడు ఎవడైనా వాడికి అభయం ఇస్తాను, ఇది నా వ్రతమన్నాడు ఆయన. వాడు శత్రువా, మిత్రుడా, భక్తుడా, అభక్తుడా, ధనం ఉన్నవాడా లేడా, ఇవేమీ లేదు. ఒక్కసారి మాత్రం నేను నీ వాణ్ణి అనాలి అనేటప్పుడు ఎదురుగుండా వెళ్ళడం అంటే అక్కడ అంతరార్థం ఏంటంటే, ఇప్పుడు రాముడు మన కళ్ళెదురుగుండా కనబడక్కర్లా, మనం మనస్సులో నమ్మి నువ్వు నా ఎదురుగుండా ఉన్నావు, కోదండంతో నన్ను రక్షిస్తావు, రామా నేను నీ వాణ్ణి రక్షించు అని సంపూర్ణ విశ్వాసంతో మళ్ళీ పట్టుకునేటప్పుడు ఎక్కడ విశ్వాసంలో ఇంత పిసరు కూడా తేడా రాకూడదండో. ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే కొంత నమ్మి నమ్మకుండా ఉండడం వల్లే ఆ రాముడు రక్షిస్తాడని అప్పుడప్పుడు అనిపిస్తుంది, మళ్ళీ అంతలోనే మనస్సు జారిపోతూ ఉంటుంది. నేను నిజంగా రాముడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే, తీర్థం తీసుకుంటే, లేక తమలపాకులతో పూజ చేస్తే ఫలితం వస్తుందా అని ఎప్పుడైనా ఒక్కసారి అవిశ్వాసం కలిగిందంటే ఆ క్షణమే ఆ ఫలితం పోతుంది. పూర్వకాలంలో యమునా నదీ తీరంలో ఒక మంచి పండితుడు ఉండేవాడు. ఆయనకు రోజు పొద్దుటే పాలు తాగితే కానీ ఇంకే పని చేయలేకపోయేవాడు. పొద్దుటే ఇప్పుడు మనం ఎలా కాఫీ తాగుతున్నామో అలాగే పొద్దుటే పాలు తాగి అప్పుడు కాలకృత్యాలు తెచ్చుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసేవాడు ఆయన. పాపం ఆయనకి యమునా నది అవతల ఒడ్డున బృందావనంలో ఉన్నాడు, ఇటువైపు వ్రజభూమిలో గోపికలు ఉన్నారు. వాళ్ళు రోజు పాలు పుచ్చుకుని యమునా నది దగ్గరకు వచ్చి ఈ పాల చెంబులు బిందులు కొండలు పుచ్చుకొని పడవ ఎక్కి యువతల ఒడ్డుకు వచ్చి ఈ పంతులు గారికి ఊళ్ళో వాళ్ళందరికీ పాలు పోసి వెళ్ళిపోయేవారు. నెలకింతనే డబ్బులు పుచ్చుకునేవారు, చాలా తక్కువ చీప్గా పాలు పోసేవారు. ఈయనకి పెద్ద సమస్య చెప్పా కదా, పొద్దుటే పాలు తాగితే కానీ తక్కిన పనులు చేయలేడు. వీళ్ళేమో 7 ఇంటికి 8 ఇంటికి వచ్చేవారు. అందుకని ఒకరోజు అన్నాడీనా, ఎవర్రా గోపికల్లారా, నాకు పొద్దుట ఓపిక ఉండడం లేదు, కాబట్టి కొంచెం పెందరాళ్లే పాలు తేకూడదా, అవి తాగితే కానీ నేను సానాధికారులు చేయలేను అన్నాడు ఆయన. మేము 4 ఇంటిగా పాలు తీస్తామండి, కానీ పాలు పుచ్చుకుని యువతలకు రావాలంటే మధ్యలో యమున అడ్డుంది కదా, యమునా నదిని దాటించే పడవవాడేమో సూర్యోదయం అయితే కానీ రావడం లేదు, వాడు రాకపోవటం వల్ల మేము పాలు తేలేకపోతున్నాము అన్నారు వాళ్ళు. దాంతో ఈ పండితుడు పక్కపక్కనవి, ఓహో సి పిచ్చి పెనుగుల్లారా, మీకు తెలియదు మీ వంశంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు పుట్టాడే, కృష్ణ కృష్ణ అన్నారంటే నది మీద నడిచొచ్చేయచ్చు, నీళ్ళ మీద పడవే కావాలా అన్నాడు ఆయన. పడవక్కర్లేదు, పడవల్లారా నడుచుకుంటూ వచ్చేయచ్చు అనగానే మర్నాటి నుంచి వాళ్ళు 6 ఇంటికల్లా వచ్చేయడం మొదలెట్టారు. 5 ఇంటికి 6 ఇంటికి వచ్చేస్తున్నారట. ఈయన 2-3 రోజులు పాలు తాగాక 3వ రోజు అనుమానం వచ్చింది. గోపికల్లారా, ఈ మధ్యన 5 ఇంటికి 6 ఇంటికి పాలు పట్టుకొస్తున్నారు, పడవ్వాడు పెందరాళ్ళే వస్తున్నాడా అని అడిగాడు ఆయన. అదేంటి పండితుల వారు అలా అంటారు, మీరేగా కృష్ణ కృష్ణ అంటే నీళ్ల మీద నేల మీద నడిచినట్టు నడవచ్చన్నారు, అందుకని మీ మంత్రాన్ని పాటించాం, మేము రోజు కృష్ణ కృష్ణ అంటున్నాం, నీళ్ల మీద చక్కగా నేల మీద నడిచినట్టు నడిచి వచ్చేస్తున్నామండి అన్నారట. అనగానే ఈయనకి పక్కపక్క నవ్వు వచ్చింది. ఏయ్ అబద్ధాలు అబద్ధాలు అన్నట్ట. అంటే ఈయన చెప్పాడు కానీ ఈయనకి నమ్మకం ఉందే, ఏదో వేళాకోళం ఆడాడు ఆయన. ఆయనకి నిజంగా నమ్మకం ఉంటే ఎప్పుడో బాగుపడేవాడు, పొద్దున్నే ఈ పాలు కూడా ఎందుకు, పాపాలు ఎప్పుడో పోగొట్టుకునేవాడు, ఊరికే హాస్యం ఆడాడు పాపం. అందుకని ఏ నిజమేనా అన్నట్ట. గురువుగారు ఎందుకంటే అసత్యం, ఇప్పుడు మీరు పాలు పక్కన పెట్టి మాతో రండి అన్నారట. పాలు పక్కన పెట్టలేనులే, తాగుతూ మరి వస్తాలే, మళ్ళీ ఇది గొడవ. అందుకని పాలు తాగుతూ మీతో వస్తానని బయలుదేరి యమునాల దగ్గరకు వచ్చాడు. రాగానే ఈయన కళ్ళ ముందు అమాయక గోపికలు, ఏ సంస్కృత శ్లోకాలు రాని వాళ్ళు, వాళ్ళు కృష్ణ 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 కూడా పాపం స్పష్టం కలగ కెట్టయ్య కెట్టప్ప ఏదో అనుకుంటున్నారు పాపం అనుకుంటున్నారు. అయి నీళ్ల మీద తేలిపోయేటి పాదాలు, కృష్ణ కృష్ణ అంటూ ఉంటే నీళ్ల మీద యథాప్రకారంగా ఏదో నేల మీద నడిచినట్టు నడుస్తున్నారు వాళ్ళు. ఈయనకి మతిపోయింది. వాళ్ళు 5-6 అడుగులు నీళ్ల మీద నేల మీద నడిచినట్టు నడిచి యమునలోకి వెళ్ళాక ఈయనకి చూశారు. ఈయన మాత్రం అలా వెర్రిమోహం వేసుకుని చూస్తున్నాడుగా, రండి పంతులు గారు మీరు రండి కృష్ణ కృష్ణ అనుకుంటూ అన్నారట. ఈయన మెల్లిగా కృష్ణ కృష్ణ అనుకుంటూ 4 అడుగులు వేశాడు. ఆ 4 అడుగులు వేసిన తర్వాత అప్పుడు అనుమానం వచ్చింది, నేను కూడా వాళ్ళకి వల్లే నీళ్ల మీద తేలుతున్నానా మునిగానానని. కృష్ణ కృష్ణ అనుకున్నంతసేపు తేలాడు, అనుమానం వచ్చి కిందకు చూసుకోగానే బుడుంగును మునిగిపోయాడు. అందులో అది వర్షాకాలం, ధామ్మని మునిగిపోగానే ఆ గోపికలు పరుగు పరుగులు వచ్చి, అయ్యగారు మునిగిపోతున్నారు బాబు అని చెరువు రెక్కబుచ్చుకొని. గోపికలు కొంచెం బలంగా ఉంటారు, రోజు వెన్న పాలు కదటండి, అందుకని శుభ్రంగా ఆవు పాలు చిక్కగా నీళ్లు కలపకుండా పొద్దుటే ఆ మాత్రం తాగామంటే ఏం బలం వస్తుంది అసలు. కొద్ది రోజులు అలా తాగి నెక్స్ట్ చూడండి నేను ఎలా తయారవుతాను. ఆ పాలు శుభ్రంగా తాగి ఉన్నారేమో చెరువు రెక్కబుచ్చుకుని ఎత్తి ఒడ్డు మీద పారేశారు. అప్పటికే నీళ్లు తాగేశాడు కదా ఈయన, అందుకని పొట్ట మీద తొక్కు తొక్కి కిక్కు కిక్కు అని నీళ్లు కక్కించారు. కాసేపటికి ఆయన లేచాడు. లేచాక అదేంటి గురువుగారు అలా మునిగిపోయారంటే ఆయన సిగ్గుపడి, గోపికల్లారా కృష్ణనామస్మరణ చేస్తే నీళ్ల మీద తేలవచ్చని చెప్పాను, మీరు నమ్మారు అందుకే తేలారు, మీకున్న నమ్మకం నాకు లేకపోయింది, అనుమానం వచ్చింది, అనుమానం రావడంతో మునిగిపోయాను అన్నాడు ఆయన. సంసారంలో ఎక్కువ మంది అందుకే మునిగిపోతున్నారు. మనం రామ అంటే కష్టం తొలగుతుంది శుభం కలుగుతుందని చెబుతున్నాం, చెప్పినా ఆ చెప్పినప్పుడు నమ్ముతాం, మళ్ళీ బయటికి వెళ్ళాక గురువుగారు చెప్పారు కానీ ఉత్తి రామ అంటే చాలా అంటాడు ఏంటండి వీడు. ఇప్పుడు ఒక అబ్బాయికి పెళ్ళి అవ్వడల్లా, నువ్వు రుక్మిణి కళ్యాణం చదువుకోరా పెళ్ళి అవుతుందంటే చాలంటారా అండి సరిపోతుందండి అంటున్నాడు అంటే అనుమానం అనమాట. అందువల్ల అవటల్లా వాడికి పెళ్ళి, నిజంగా నమ్మి భక్తితో రుక్మిణి కళ్యాణం పారాయణ చేయమనండి, 70 ఏళ్ళు వచ్చినా తల మీద వెంట్రుక లేకపోయినా వాడికి పెళ్ళి అవుతుంది, ఏది నమ్మకం ఉంటే. అదే నమ్మకం లేకపోతే ఎన్నున్న ఉపయోగం లేదు. నేను నిజం చెబుతున్నాను, ఇది మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురవు యాదృశి భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి. మంత్రం మీద తీర్థం మీద గురువు మీద దేవుడి మీద జ్యోతిష్కుడి మీద వీటి మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తాయి. రామనామస్మరణ చేస్తే శోకం తొలగుతుంది శుభం కలుగుతుంది అన్నామంటే నమ్మి చెయ్యండి, ప్రదక్షిణ చేస్తే శుభం కలుగుతుందంటే తొలగి తీరుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా రాముణ్ణి అంతలా నమ్మాలన్నమాట. నేను రాముణ్ణి నమ్మాను, ఆయన నన్ను రక్షించాలి, ఎందుకని ఆయన రక్షించలేదు నా జోలికి రాలేదు అని అడిగింది సీత. రాముడు ఒక్కసారి రామా నేను నీ వాడిని అనవాళ్ళని రక్షిస్తాడు. అలాంటిది రోజు రాముడినే తలుచుకుంటూ రాముడి కోసం అరణ్యానికి వచ్చిందాన్ని నేను, రాముడు లేకపోతే ఉండలేనన్నాను. ఆయన వద్దు బాబా ఇంట్లో ఉండంటే కూడా నీ దగ్గర ఉంటేనే సుఖం, నువ్వెక్కడుంటే అక్కడ అడవిలో ఉంటేది అయోధ్య కింద లెక్క, నువ్వు లేకపోతే అయోధ్యలో ఉంటే కూడా అడవి కింద లెక్క అన్నాను. అలా తనని నమ్మి తన వెంట వచ్చిన నన్ను రాముడు ఎందుకు రక్షించడం లేదు అని నేను అడుగుతున్నానని అడగమన్నది ఆవిడ. ఇందాక చెప్పిన సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చేయాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్యతద్వ్రతం అమ్మ అన్నాడు. అందరి వాడ దేవుడిరుగు, కట్టుకున్న భార్యను రక్షించడేమైనా అనగానే అప్పుడు హనుమంతుడు, అమ్మ రామచంద్ర ప్రభు ఎప్పుడు అలాంటి వాడే, కానీ అసలు నువ్వు ఇక్కడ ఉన్నావని ఆయనకి తెలిస్తే కదా, ఆయనకే తెలిసి ఉంటే ఎప్పుడో ఈ సముద్రం దాటి వచ్చేవాడు. లంకానగరాన్ని భస్మీపటలం చేసేవాడు, శుభం కలగజేసేవాడు, నిన్ను పట్టుకుపోయేవాడు. నీ కోసం రాముడు వచ్చి తీరతాడు, నేను ఇప్పుడు వెడతాను, వెళ్ళి సీత ఇక్కడుంది అని చెబుతాను. వెంటనే రాముడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వానర వీరులందరినీ వెంట పెట్టుకుని లంకానగరానికి వస్తాడు. ఆ రాముడు రావడం ఖాయం. నీ కోసం ఎంత దుఃఖిస్తున్నాడమ్మా, ఎప్పుడు చూసినా సీత సీత అని పలవరిస్తూనే ఉన్నాడు, కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాడు. మేము చూసాం రాముడి లాంటి మహానుభావుడేమిటి, సామాన్యుళ్లేగా స్త్రీ కోసం ఏడుస్తున్నాడని కూడా మేము అనుకున్నాం. నిన్ను చూచాక ఆ భ్రమ తొలగింది, నీ కోసం ఎందుకు ఏడుస్తున్నాడో అర్థమయ్యింది. నీ మీద ప్రేమతో రాముడు నమాంసం రాఘవో భుంక్తే నచాపి మధుసేవతే వన్యం సువిహితం నిత్యం భక్తమశ్నాతి పంచమం. రాముడు నియమములు కలిగినవాడు. అసలు రాముడు తన జీవితంలో మాంసం రాఘవో భుంక్తే, రాఘవ రాముడు మాంసం, మాంసమును న భుంక్తే తినడు. రాముడికి ఉన్న నియమాల్లో చిన్నప్పటి నుంచి కఠోరం శాకాహారం. ఇంత స్పష్టంగా భుంక్తే అంటే తింటాడు, నిత్యం అలవాటు ఉంటే భుంక్తే, న భుంక్తే అంటే తినడు అని సుందరకాండలో హనుమంతుడు సీతకి చెప్పాడు 59వ శ్లోకంలో. ఇలా చెబితే ఓ నల్లకళ్ళ తోడాడు ఆ తమిళనాడులో కూర్చుని చక్రాల కుర్చీలో కదలలేడు దౌర్భాగ్యుడు, రాముడు మద్యం తాగాడు, మాంసం తిన్నాడు, చూడండి రాముడు దేవుడు అంటాడు ఏంటండి, వాడి కర్మయోగం ఏమిటో మరి, అదేం దరిద్రం అంటే సంస్కృతం రాక లేక నోటికొచ్చినట్టు వాగితే ప్రజలు ఏమనరనే, మన ఇష్టదేవత జోలికి వస్తే కూడా మనం పట్టించుకోమని మన మీద లోకులండి, మన భక్తులు వెర్రిపీనుగులు. వీళ్ళు ఏమైపోయినా వేదాలను తిట్టనివ్వండి, రాముడిని తిట్టనివ్వండి, ఆఖరికి మిమ్మల్ని తిట్టనివ్వండి, అప్పుడు కూడా మీరు ఊరుకుంటారు. మరీ బొత్తిగా మీ ఆస్తులు లాక్కుంటేనే కాస్త అప్పుడు బయటకు వస్తారు, మీ చెప్పులు ఎవడని ఎత్తుకుపోతే అప్పుడు బయటకు వస్తారు. అంతవరకు మాత్రం రాముడి పాదుగులు ఎత్తుకుపోతే మనకే అనుకుంటారన్నమాట. అలా అనుకుంటారని ఎప్పుడూ భావించకండి. ఎప్పుడు మన ధర్మం కోసం అవసరమైతే చీల్చి చెండాడాలి, నీచుల్ని మనం ఎదిరించాలి. గాంధీజీ ఏమన్నాడో తెలుసా, సహనం చాలా గొప్పది కానీ దేశము మతము సర్వనాశనం అయిపోతున్నప్పుడు కూడా సహనంతో ఉంటుంది పిరికి వాడు అని చెప్పాడు. చూడండి మీరు కావాలంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్లో ధైర్యం కూడా అవసరం, ఎదిరించాలి అవసరమైతే. అందుకే బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించాడు ఆయన, అవసరమైతే కాల్చుకోండి అన్నాడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్పాడో తెలుసా, ఒరే నాయనలారా సహనం చాలా గొప్పది కానీ అధర్మం వల్ల ధర్మం, అసత్యం వల్ల సత్యం పాడైపోతూ ఉంటే రక్షించకుండా మీరు ఊరుకుంటే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది, సత్యధర్మాల్ని దేవుడు ఎలాగో కాపాడతాడన్నాడు ఆయన. సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే భారము బొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలు పేక్ష చేసిరది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడి. ధృతరాష్ట్రుడి సభలో కృష్ణుడు రాయివారిగా వెళ్ళి చెప్పాడనమాట, ఎంతో గొప్పది ధర్మం, ఎంతో గొప్పది సత్యం. ధర్మం అధర్మం వల్ల, సత్యం అసత్యం వల్ల చెడిపోతూ ఉంటే, నాశనం అయిపోతూ ఉంటే, ధర్మానికి ఇబ్బంది వస్తూ ఉంటే, అసత్యం వల్ల సత్యం భ్రష్టత్వం పొందుతూ ఉంటే, సామర్థ్యం ఉన్నవాళ్ళమందరం చూస్తూ ఊరుకోకుండా రక్షించాలి, అవసరమైతే యుద్ధం చెయ్యాలి. అలా ఊరుకున్నామంటే దాన్ని రక్షించకుండా దేవుడు ఎలాగో దైవముండిడిని అన్నాడు, సత్యాన్ని ధర్మాన్ని రక్షించుకోవడానికి ఆయన అవతరిస్తాడు, కానీ నీవు రక్షించలేదు కనుక నువ్వు నశిస్తావు అన్నాడు ఆయన. మనం రక్షించాలి, రక్షించకుండా ఊరుకుంటే మనకెందుకులే, ఎవరో చూసుకుంటారులే అనుకుంటే ముందు అక్కడి నుంచి ఇబ్బందులు వస్తున్నాయి. చాలామందికి కలియుగంలో మానవులకు వచ్చే కష్టాలకి మూల కారణం మన ధర్మం, మన సత్యం, మన శాస్త్రాలని పట్టించుకోకుండా కాపాడకుండా నాశనం చేసుకుంటున్నాం. అందువల్ల మనం కూడా కష్టాల పాలవుతున్నాం. మీలాంటి జ్ఞానులు కొంతమంది అయినా విని దీన్ని ఉద్ధరిస్తున్నారు కాబట్టి ఇంకా కాస్తో కోస్తో వర్షాలు కురుస్తున్నాయి, వేళకి ఎంత అన్నం తింటున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాముడు ఇటువంటి క్యారెక్టర్ కలిగిన వాడని చెప్పండి. సుందర చదవండి మీరేం పర్వాలేదు. అందులో 36వ సర్కులో చెప్పారు, నా మాంసం రాఘవో భుంక్తే, రాముడు మాంసము తినడు, నచాపి మధుసేవతే మద్యం తాగడు, వన్యం సువిహితం నిత్యం భక్తం అశ్నాతి పంచమం. అడవిలోకి వెళ్ళి అడవిలో ఉన్న పళ్ళు తీసుకొస్తాట ఆయన. వన్యములు అంటే అడవిలో ఉన్న పళ్ళు, దుంపలు పళ్ళు తెచ్చి అవి 5 భాగములు చేస్తాడు. 5 భాగాల్లో 4 భాగాలు దేవతలకి, పితృదేవతలకి, అతిథులకి, పంచభూతాలకి ఇస్తాడు. 5వ భాగం తింటాడు. ఉదాహరణకు 5 పళ్ళు ఇచ్చారనుకుందాం ఎవరైనా ఆయనకి, ఐదు పళ్ళల్లో ఒక పండు పితృదేవతలకు ఇస్తాడు, ఒకటి దేవతలకు ఇస్తాడు, ఒకటి అతిథులకు ఇస్తాడు, ఒకటి భూతాలకి, చీమలు దోమలు ఇవన్నీ ఉంటాయి కదా పాప, వాటికి ఇస్తాడు. ఆఖరణ మిగిలిన ఐదో పండు ఆయన తింటాడు. అందుకే పంచమం ఐదవ భాగమును భక్తం విభజించుకుని, అంటే ఆహారాన్ని ఐదు భాగములుగా చేసుకుని అశ్నాతి తింటాడు, ఐదవ భాగమే తింటాడు. మహాత్ములు ఇప్పటికీ కూడా గృహస్థాశ్రమంలో చాలామంది ఐదో భాగమే తింటారు. నాలుగు భాగములు అందరికీ ఇచ్చాక ఫిఫ్త్ పార్ట్ మాత్రమే తినాలి అని. శంకరాచార్యులు వంటి వాళ్ళు భిక్షాటనకి వెళ్ళి తెచ్చిన ఆహారాన్ని కూడా ఐదు భాగాలు చేసి ఐదో భాగమే తినబట్ట, మిగతా భాగాలు శాస్త్ర ప్రకారం అందరికీ ఇవ్వాలి. అలాగా రాముడు నిన్ను తలుచుకుంటూ నియమాలని కాపాడుకుంటూ ఐదో భాగం తింటూ ఎప్పుడు నువ్వు దొరుకుతావా అని ఎదురు చూస్తున్నాడు. ఆయన ఒంటి మీద ఎంతంత అడవి ఈగలు వాలి, ఆ ఈగలు కుట్టేస్తున్నాయి. అడవుల్లో ఉండే ఈగలు కుట్టే అంటే చాలా డేంజర్ బాబోయ్. ఆవుల దగ్గర గేదెల దగ్గర కూడా అప్పుడప్పుడు ఇంతంత ఈగలు వస్తాయి, బొంత ఈగలు. అవి కుట్టే అంటే మహాబాధ. వాటికి దంశములు అని పేరు అనమాట. దంశం అంటే అడవి ఈగ. నైవ దంశాన్ న మశకాన్ న కీటాన్ న సరీసృపాన్ రాఘవోపనయేద్గాత్రా త్వద్గతేనాంతరాత్మన. అడవి ఈగలు కుట్టినా తోలుకోవటం లేదు. సీత సీత అని నీకోసం కలవరిస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. ఈ దుఃఖిస్తున్నప్పుడు అడవి ఈగలు కుడుతున్నాయి, కానీ ఆయన తోలుకోవటం లేదట. అంటే ఎంత బాధలో ఉన్నాడో చూడు నీకోసం. నా మత్స్యకాన్ దోమలు కుట్టి ప్రాణం తీస్తున్నాయి. ఇక్కడ దోమలే తట్టుకోలేకపోతున్నాయో మనం, గుంటూరు దోమలకే గుంటలు పడిపోతున్నాయే. అటువంటిది అడవి దోమలు అంటే ఆలోచించండి, రోగాలు వస్తాయి తెలుసా మీకు. అటువంటి అడవి దోమలను కూడా తోలుకోవటం లేదు ఆయన. నా కీటాన్ మీద కీటకములు పురుగులు తేళ్ళు వెళ్ళిపోతున్నాయి. సరీసృపాన్ పాములు పాకుతున్నాయిట. ఆయన మీద నుంచి పాము వెళ్ళిపోతుంటే కూడా ఆయన తెలియడంలా సీత సీత అంటున్నాడు ఆయన. అలా రాముడు నీ మీద ధ్యాసతో నిన్నే తలుచుకుంటూ తనను తాను వరిచి శోకపరాయణుడయి ఉన్నాడు. అటువంటి రాముడు నువ్వు ఇక్కడున్నాడని తెలిస్తే రాకుండా ఉంటాడా? నిత్యం ధ్యానపరో రాము, నిత్యం ధ్యానంలోనే ఉంటాడు. ఆ పరశబ్దం గొప్పదనుకోండి, పరాత్పరుణ్ణి ధ్యానం చేస్తాడు. పరాత్పర కళ సీత అంటే, సీత అంటే రాముడి ధ్యానం చేసే చిత్కళ అని పేరు, శ్రీకళ. నిన్నే ధ్యానం చేస్తున్నాడు. నిత్యం శోకపరాయణ, నిత్యం శోకంతో నిన్నే తలుచుకుని కుంగిపోతున్నాడు. నాణ్యచింతయతే కించిత్ సతు కామవశం గత. నిన్ను తలుచుకుని కామవశుడై ఎంత ఏడుస్తున్నాడు, చింతాక్రాంతుడై ఉన్నాడు ఆయన. అనిద్ర సతతం రామః, రాముడు నిద్రపోవటం లేదు. నీవు దూరం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటి మీద కునుకు వేస్తే ఒట్టు, నిద్ర లేకుండా నిన్నే తలుచుకుంటున్నాడు. సుప్తోపి చనరోత్తమః, పడుకున్నట్టు పడుకుంటట్ట, పడుకున్న కంటి రెప్పలు పడవు పాపం. రాత్రి పడుకోవాలి కాబట్టి ధర్మం కోసం అలా పడుకుంటాడు, కానీ ఆ కనురెప్పలు మూసుకోవడం లేదు ఆయనకి. సీతేతి మధురాం వాణీం వ్యాహరన్ ప్రతిబుద్ధ్యతే. సీత సీత అని మధురముగా నీ నామాన్ని తలుచుకుంటూ జపం చేస్తూ అన్నీ మర్చిపోతున్నాడు. ఆయన ఎవరిని చూచినా సీత అని అంటాడు. హనుమా అండవు సీత అంటాడు, సుగ్రీవ అండవు సీత అంటాడు, లక్ష్మణ అని పిలవాలనుకుని సీత అంటున్నాడు, పాము కనబడితే అది పాము అనకుండా సీత అంటాడు. ఈ విధంగా ఈ జడము చైతన్యం అనే తేడా లేకుండా అన్ని వస్తువులు సీతామయంగా కనపడుతున్నాయి. అంతలా ఏడుస్తున్నాడు. పువ్వు కనబడితే అయ్యో ఈ పువ్వు అంటే సీతకి ఇష్టం అని ఆ పువ్వు చూసినప్పుడల్లా నిన్నే తలుచుకుంటాడు. ఫలం చూసినప్పుడల్లా ఈ ఫలం సీతకి ఇష్టం అని ఆ ఫలాన్ని తలుచుకుని ఏడుస్తాడు. ఈ విధంగా పువ్వు పండు అనే తేడా లేకుండా నీళ్లు కనపడినా, మంచి ఆసనం కనపడినా, పరుపు కనపడినా, ఆఖరికి బండరాయి కనపడినా, నెమలి నృత్యం చేస్తున్నా, చిలుకలు కుహు కుహు అంటున్నా, కోకిలలు పాడుతున్నా, అన్నిటిలోనూ నిన్నే చూచుకుని పలవరిస్తున్నాడు తల్లి. ఆ రాముణ్ణి నేను నీ దగ్గరికి తీసుకొస్తాను, మీ ఇద్దరిని కలుపుతానని హనుమంతుడు కించిత్ కాలం ఆవిడకి ధైర్యం చెప్పాడు. ఇంకా తదనంతర కథా విశేషాలతో రేపు హనుమంతుడు విశ్వరూపం చూస్తాం. శనివారం కదా ఆయన విశ్వరూపం చూపిస్తాడు. అప్పుడు కాస్త హారతి ఇవ్వడానికి ఆచార్య గారు కూడా వస్తారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత, ఇప్పుడు కాదు రేపు కూడా. ఒక్క ఐదు నిమిషాలు కూర్చోండి.
ఇక దయచేసి కూర్చోండి ఒక్క ఐదు నిమిషాలు. ఇక్కడ ఈ దేవాలయ నిర్వహణలో నాకు సహకరించేటువంటి నా మిత్రులు ప్రతిరోజు ఒక సలహా చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం పీఠంలో మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలు అందరి దృష్టికి తీసుకురావాల్సింది, తీసుకొస్తే వాళ్ళు కూడా అందులో పాల్గొనే అవకాశం ఉంటుంది కదా అని వాళ్ళు చెప్పడం జరిగింది. అందువల్ల మీకు ఆ సంగతి తెలియజేయడం కోసం నేను ఇక్కడ నుంచున్నాను. అయితే ఇది కేవలం ఏదో ఆర్భాటం కోసమో లేకపోతే గొప్పతనం కోసం గొప్పల కోసమో చెప్పటం లేదు. మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా అది కేవలం జగద్గురువుల యొక్క అనుగ్రహంతో వారి ఆశీస్సులతో మాత్రమే జరుగుతుంది. మీరు ప్రతినిత్యం చూస్తున్నారు ప్రవచనం చెప్పాలంటే కూడా గురువుల అనుగ్రహం తీసుకొని ప్రవచనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ గురువుల ఆజ్ఞానుసారంగా ప్రతిరోజు కూడా ఒక 300 మందికి ఈ దేవాలయాల దగ్గర ఉండేటువంటి యాచకులకు అన్నప్రసాదం ప్యాకెట్ చేసి వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన గుంటూరు ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు వస్తారు. వాళ్ళకి రోగులకి మాత్రం ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఆహారం అందిస్తారు. కానీ వాళ్ళని చూసుకోవడానికి వచ్చే వాళ్ళకి ఎవరు సహాయం చేయరు. వాళ్ళ డబ్బులతో వాళ్ళు నిర్వహించుకోవాలి. వాళ్ళు చాలా బాధపడుతున్నారన్న ఉద్దేశంతో గురువులు మమ్మల్ని ఆదేశించి ప్రతినిత్యం కూడా 500 అక్కడ వాళ్ళకి ఆహారం అందించడం జరుగుతూ ఉంది. అన్నం అలాగా 800 అన్నదానం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొకటి, ఎప్పుడు గురువులకి అతి ప్రీతికరమైనటువంటి విషయం వేదం, గోవులు. మన పీఠం తరఫున 150 గోవులు రక్షింపబడుతూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని పూజకు మాత్రం కొన్ని మాత్రమే ఇక్కడ ఉంచడం జరిగింది. మిగతా గోవులన్నీ కూడా ఇతర ప్రదేశాలతో ఉన్నాయి. అదేవిధంగా గురువుగారి ఆజ్ఞానుసారంగా 2 క్రితం భారతీయ తీర్థ వేద స్మార్త శాస్త్ర పాఠశాల అని చెప్పి నిర్వహిస్తున్నాం. దాంట్లో విద్యార్థులు అధ్యాపకులు కలిపి 50 ఉన్నారు. దాదాపు గుంటూరులో ఉన్నటువంటి పెద్ద వేద పాఠశాలలో మన శృంగేరి పాఠశాల కూడా ఒకటని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత ఈ సంవత్సరం నవరాత్రి విజయదశమి రోజు నుండి ఒక వృద్ధాశ్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా కేవలం భక్తులు ఏదన్నా సహాయం చేస్తే చేస్తారు తప్ప ఎవరి దగ్గర నుంచి 1 రూపాయి ఆశించి చేసేది కాదు. అందరికీ కూడా విద్య చెప్పినా వృద్ధాశ్రమంలో ఉన్నా అంతా ఉచితంగానే నిర్వహిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాల్లో మీరు ఎవరైనా పాల్గొని తలుచుకుంటే మీరు పాల్గొనవచ్చు. ఆఫీసులో మీరు మీ సేవను అందించి మీరు రసీద్ తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మీ 5 నిమిషాలు మీ టైం తీసుకున్నందుకు నన్ను మన్నించమని కోరుకుంటున్నాను.
రేపు కూడా సాయంకాలం 6 కార్యక్రమం ఉంటుంది. మధ్యలో హనుమంతుడు ఒక దివ్య రూపంలో ఇస్తాడు, అప్పుడు కొంచెం కాలం ఆగుతుంది. అదొకటి తర్వాత తప్పక చాలా మంది కోరుకున్నారు, కోరడం కాదు, మీరు పూర్తిగా పాస్పోర్ట్ కార్యక్రమం అది తీసుకొస్తే మంగళవారం అమావాస్య అయ్యాక ఏ రోజు డేట్ ఫిక్స్ చేస్తారు ఉదయపూర్వక సార్ నాకు ఇస్తే అందరూ కలిసి వెళ్ళడం. ఒక 30 తక్కువ కాకుండా ఉంటే వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఒక బస్సుకి అక్కడ 30 ఉంటాయి. ఒక 30 అయితే ఆ ఇక వెళ్ళొచ్చు. కాబట్టి రాజుల తిరువారు శ్రీలంకకి మంగళవారంలో మాత్రం నేను పైన ఉంటాను. ఉదయం 8:30 మధ్యలో వచ్చి ఒకసారి కలిసి వివరాలు ఇస్తే యాత్రా కార్యక్రమం ఉంటారు. తప్పక అందరం కలిసి వెళ్ళి అక్కడ కూడా హనుమంతుడు చూసి తెలుద్దాం. స్వస్తి ప్రజా పరిపాలన.